ఆస్ట్రాలజీ క్లాస్ మీ అందరికి వెల్కమ్. ఆస్ట్ర క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే, మొట్టమొదట మనిషి జంతు స్థితి నుంచి రాగానే జంతువులాంటి జీవితమే నడిపిస్తాడు. పెద్ద మనస్సును ఉపయోగించడం, వివేకం ఉపయోగించడం ఇలాంటివి ఉండవు. వాడి మీద గ్రహాలు భావాలు పనిచేస్తాయని చెప్పుకున్నాం. ఆ తర్వాత స్థితిలో కొంత సోషల్ పొలిటికల్ లేకపోతే రిలీజియస్ లేకపోతే రకరకాల ఒక అక్కడ కూడా ఒక సెక్టేరియన్ వ్యూతో పనిచేస్తూ ఉంటాడు. అతని మీద అప్పుడు ఏం ప్రభావం చూపిస్తాయి కూడా. అప్పుడు ఏమవుతుందంటే మేషం మొదటి భావంగా, వృషభం రెండో భావంగా ఇలా పనిచేస్తాయని చెప్పుకున్నాం. తర్వాత వచ్చే స్థితికి కొంత జన్మలు గడవాలి. అలాగా ఏదో ఒకటి రెండు తగ్గిపోతుంది, ఒకటి రెండు జన్మలు కాకుండా కొన్ని జన్మల తరబడి అలా గడిచి గడిచి చివరికి ఏమవుతుందంటే, తన ప్రయత్నం కాకుండా ఇంకో ఏదో శక్తి ఇదంతా నడిపిస్తోంది అనే ఒక అనుమానం వస్తుంది వాడికి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకు కిందటి సార్ చెప్పుకున్నాం, గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కొన్ని వేల సంవత్సరాలు ముసలతో దెబ్బలాడి చివరికి లావుక్కింత లేదని చేతులు ఎత్తేస్తాడు. అలాగా మామూలు మనిషి కూడా ఏం చేస్తాడంటే, తన ప్రయత్నాలు తాను చేసుకుని కొన్ని చోట్ల సక్సెస్, కొన్ని చోట్ల ఫెయిల్యూర్ ఇవి చూసి, అంటే ద్వంద్వాలు జయాపజయాలు చూస్తాడు. మానవ అవమానం పొగడతా లేకపోతే తెగట్టం ఇలాంటివన్నీ చూస్తాడు. చూసి చివరికి ఏమవుతుందంటే, తన చేతిలో లేని పనులు కొన్ని ఒక శక్తి నడిపిస్తోంది అని ఒక డౌట్ వస్తుంది వాడికి. ఆ డౌట్ వచ్చినప్పటి నుంచి అదేమిటి అని వెతకటం మొదలెడతాడు. అది ఒక స్టేజ్. అది కూడా దాటిన తర్వాత ఆ స్టేజ్ నుంచి ఏం చేస్తుందంటే, కుజుడు యాక్టివిటీకి సంబంధించిన వాడు, అతని ఇన్ఫ్లుయెన్స్లోంచి బయటకు వచ్చి శని ఇన్ఫ్లుయెన్స్లోకి మనిషి వెళ్తాడు. ఎప్పుడైతే శని ఇన్ఫ్లుయెన్స్లోకి ఒకడు వచ్చాడో, వాడికి మొట్టమొదటి వచ్చేది ఏంటంటే యమము నియమము. యమము అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనమాట. పొద్దున్న ఆరింటికి లేవాలంటే కరెక్ట్గా ఆరింటికి లేస్తారు, ఆరున్నర స్నానం చేయాలంటే ఆరున్నర స్నానం చేస్తారు. అలా ప్రతిదీ టైం టేబుల్ ప్రకారం వెళ్తుందనమాట. వెళుతూ వాడు ఏం చేస్తాడంటే, సృష్టి చూస్తున్న సృష్టి ఇది ఎలా ఉంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చేసి ఏ రకంగా అయితే నిస్వార్థంగా చెట్లు నదులు పనిచేస్తున్నాయో, నది ఎవరు వచ్చినా సరే దాహం తీరుస్తుంది, ఏమడగదు, చెట్టు ఎవరు వచ్చినా సరే నీడిస్తుంది, పళ్ళు ఇస్తుంది, తన తను సమర్పించుకుంటుంది, అలాంటి కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ స్టేజ్ నుంచి అతని జీవితంలో 12 రాసులు ప్రభావం పనిచేయడం మొదలెడతాయి, ఎప్పుడైతే నిస్వార్థంగా పనిచేస్తాడు. ఇది చెప్పుకున్నాడు. ఆ తర్వాత స్టేజ్లో ఏమవుతుందంటే, అతను ఒక గురుస్థాయికి వెళ్తాడు. గురుస్థాయికి వెళ్ళినప్పుడు అతని మీద ఈ రాసులు గ్రహాలు ఇవన్నీ పనిచేయటం మానేసి, ఆ రాసుల్లోంచి గ్రహాల్లోంచి వచ్చిన శక్తి వాళ్ళకి సహాయం చేస్తుంది. ఒక అడ్వైజర్స్గా పనిచేస్తారు వాళ్ళు. గ్రహాలన్నీ కూడా వాళ్ళకప్పుడు ఫ్రెండ్స్ లాగా, అడ్వైజర్స్ లాగా, లేకపోతే ఫిలాసఫర్ ఇలా చెప్పుకుంటాం మనం. అలాగా నెక్స్ట్ ఏం చెయ్యాలి ఇలా సలహాలు ఇవ్వడానికి, దారి చూపడానికి పనికి వస్తారు. ఆ స్టేజ్లో వాళ్ళ మీద 3 రకాల ప్రభావం ఉంటాయి. అవి ఏంటంటే, సన్ ప్రిన్సిపల్, మూన్ ప్రిన్సిపల్, ఎర్త్ ప్రిన్సిపల్ అని ఉంటాయి. మూన్ ప్రిన్సిపల్, సన్ ప్రిన్సిపల్ అంటే నేను అనే జ్ఞానం ఏదైతే ఉందో అన్నిట్లోంచి వెలుగుతుంటుంది ప్రతి అణువులోంచి. అది ఆ సాధకుడి మీద, ఆ సాధకుడు అనక్కలేదప్పుడు, ఎంత గురువు అయినా సాధకుడే అంటారు జ్వాలకులు గారు. అలాగా గురువు స్థాయికి వెళ్ళిన ఆ వ్యక్తికి మీద సన్ ప్రిన్సిపల్ పనిచేస్తుంది, ఆత్మగా పనిచేస్తుంది. రెండోది మనసు మీద మూన్ ప్రిన్సిపల్ పనిచేస్తుంది. మూన్ ప్రిన్సిపల్ అంటే రిఫ్లెక్టింగ్ ప్రిన్సిపల్. ఏ రకంగా అయితే నీళ్ళల్లో కదలకుండా ఉన్న నీళ్ళల్లో ఆకాశం, నక్షత్రాలు అవన్నీ రాత్రిపూట కనిపిస్తాయో, అలాగే కదలకుండా ఉన్న నీళ్ళల్లో పగలైన వేరేవి కనిపిస్తాయి, అలాగే అద్దంలో రిఫ్లెక్షన్ చూస్తాం. ఆ రకంగా మనస్సు మీద మూన్ ప్రిన్సిపల్ పనిచేసి సృష్టిలో ఉన్న రహస్యాలన్నింటినీ వాడి మీద మనసు మీద అలా ప్రతిఫలించేటట్టుగా పనిచేస్తూ ఉంటుంది. అదైన తర్వాత ఎర్త్ ప్రిన్సిపల్, భూమికి సంబంధించిన ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ శరీరం మీద పనిచేస్తుంది. ఇది మామూలు వ్యక్తుల మీద ఈ మూడు ప్రిన్సిపల్స్ పనిచేయవు. ఎవరైతే గురుస్థాయికి వెళ్తారో వాళ్ళ మీద పనిచేస్తారు. ఈ గురుస్థాయికి వెళ్ళడం అసలు ఈ కార్యక్రమం అంతా ఎందుకు అంటే భగవంతుడి సంకల్పం తెలుసుకోవడం కోసం. భగవంతుడి సంకల్పం తెలుసుకోవడం అంటే ఎందుకు అని ప్రశ్న ఎవరికన్నా వస్తే, ఆ భగవంతుడి సంకల్పం ఎందుకు తెలుసుకోవాలంటే మృత్యుంజయత్వము అనేది మనకు ఇప్పుడు డెస్టినేషన్ అన్నమాట. మృత్యురహిత స్థితి అంటే అమరత్వం, మృత్యుంజయత్వం, ఎప్పుడు అలా శాశ్వతంగా ఉండడం, అమృతతత్వం ఏదైతే ఉందో ఆ అమృతతత్వాన్ని, మృత్యుంజయత్వాన్ని, శాశ్వతత్వాన్ని మనిషి సాధించాలంటే తన వ్యక్తిగతమైన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని పక్కన పెట్టి భగవంతుడి సంకల్పాన్నే తన సంకల్పంగా స్వీకరించగలిగి ఉండాలి. భగవంతుడి సంకల్పం అంటే మనకులాగా ఆయనకు కూడా సంకల్పాలు ఉంటాయంటే ఆయనకి సంకల్పం ఉంది కాబట్టి మనకు సంకల్పం ఉన్నది. ఆయన మనసు ఉంటేనే మనకు మనసు ఉంటుంది, ఆయనకి కాళ్ళు చేతులు ఉంటేనే మనకు కాళ్ళు చేతులు ఉంటాయి, లేకపోతే ఉండవు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, దీనికి డౌట్ ఏ ఒక్కర్లేదు. ఎందుకంటే చాలామంది మనవాళ్లలో బైబిల్ చదివిన వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. మ్యాన్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. గాడ్ ఎలా ఉన్నాడో మనిషిని అలాగే క్రియేట్ చేసేటది. మనం ఇలా ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు కూడా సృష్టిలోకి వస్తే అలాగే ఉంటాడు, ఇంకోలా ఉన్నాడు. సృష్టిలోకి రాకపోతే మనం చెప్పలేము. అంటే ఒక ఫామ్ లేని వాడి గురించి ఏం చెప్తాం? ఫామ్ లేని స్థితి గురించి మనం ఊహించలేము కదా. అంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ అంటాం. ఇప్పుడు లవ్ అనేది ఉంది, లవ్ అనే దానికి రూపం ఏముంటుంది? ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా, రకరకాలుగా వ్యక్తం అవుతూ ఉంటుంది తప్ప దానికి ఒక ఫామ్ ఉండదు. అలాగే భగవంతుడు కూడా వ్యక్తమైనప్పుడు ఆయన చూసి నేర్చుకోవాల్సిందే తప్ప వ్యక్తం కాని వాడి గురించి మాట్లాడటం లేదు. ఇలాంటి భగవత్ సంకల్పము మనకు తెలుసుకోవడం మృత్యుంజయత్వానికి ముఖ్యమైనది. మరి భగవత్ సంకల్పం ఎలా తెలుసుకుంటాం అనేది ఇవాళ క్లాస్. భగవత్ సంకల్పం తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే మొట్టమొదట ఈ క్లాస్ చెప్పుకునే మొదటి రోజుల్లో అంటే ఫస్ట్ క్లాస్లో నేను అనుకుంటాను, స్పేస్ ఈజ్ ఎన్ ఎంటిటీ. స్పేస్ ఈజ్ ఎన్ ఎంటిటీ అంటే అర్థం ఏంటి? మన చుట్టూ ఉన్న ఆకాశం ఏదైతే ఉందో అది మామూలుగా మనం అనుకున్నట్టు చాలామంది అనుకుంటారు. అంటే మనం ఇప్పుడు వింటున్న వాళ్ళు కాకపోయినా అది ఎక్కడ ఏం లేదు ఖాళీగా ఉంది అనుకుంటారు. ఖాళీ అంటే ఇంగ్లీష్లో శూన్యం, ఇంగ్లీష్లో వాక్యూమ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకో భాషలో తెలుగులోనే శూన్యం, అక్కడ ఏం లేదు సున్నా అనుకోవచ్చు. రెండు తప్పే, వాక్యూము కాదు అది, శూన్యము కాదు అది, పూర్ణము. భగవంతుడు ఒక డెఫినేషన్ ఉంది తైత్తిరీయోపనిషత్తులో, అదేంటంటే భగవంతుడికి డెఫినేషను సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ. భగవంతుడు సత్యస్వరూపుడు, భగవంతుడు జ్ఞానస్వరూపుడు, భగవంతుడు అనంతుడు, భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆనందము అంటే మనం ఎప్పుడన్నా చిన్న మనం అనుకున్నది అయ్యిందంటే మనకు కొంచెం ఆనందం వస్తుంది. అలాంటి ఆనందము మనం ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం కంటే మనస్సు ద్వారా ధ్యానం చేయడం వల్ల వచ్చే ఆనందం ఇన్ని వందల రెట్లు ఎక్కువ అని ఉంటుంది. దానికంటే ఇన్ని రెట్లు ఎక్కువ దేవతల ఆనందం, దానికంటే వాళ్ళ ఆనందం ఎక్కువ, దానికంటే బ్రహ్మానందం ఇంత ఎక్కువ. కాబట్టి బ్రహ్మానందం పరమసుఖదం గురువు యొక్క ధ్యాన శ్లోకాల్లో ఇదో శ్లోకం. మనం సాధన చేసుకుంటూ ఉండగా ధ్యానం జరుగుతూ ఉండగా మనకు ధ్యానంలో ఆనందం ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే ధ్యానం మనల్ని బ్రహ్మానందం వరకు తీసుకెళ్తుంది. ఎవరు తీసుకెళ్తారు అంటే మార్గం చూపిస్తాడు గురువు ఇలా వెళ్ళమని. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. ఇవి గురువు లక్షణాలన్నీ వరుసగా. అలాంటి గురువు వన్న ఏం చేస్తాడంటే ఫస్టే ఆయన ఏం చేస్తున్నాడు, బ్రహ్మానంద స్థితికి తీసుకెళ్తాడు, ఆ ద్వంద్వాతీత స్థితికి తీసుకెళ్తాడు. ఆయన నిశ్చరుడు, ఆకాశ స్వరూపం గలవాడు. అలాంటి ఆకాశంలోనే మనం నిరంతరం ఉన్నాం, అది గుర్తుపెట్టుకుంటుంటే మన గురువు స్పర్శ నిజం నిరంతరం మనం అనుభవించవచ్చు. ఎప్పుడైనా సరే దానికోసం మళ్ళీ విడిగా కళ్ళు మూసుకుని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. నేను గురుస్పర్శలో ఉన్నానని చుట్టూ మనం ఉన్న ఆకాశాన్ని చూస్తూ ఉంటే చక్కగా మన సాధన జరుగుతూ ఉంటుంది. అలాంటి గురువు చెప్పేది ఏంటంటే భగవత్ సంకల్పం తెలుసుకోవాలి అంటే దీనికి ఇండివిజువల్ గా ఏదో తెలుసుకుని మేము గొప్ప వాళ్ళం అయిపోతాం అనే ఒక ఆలోచన ఉంటే ఈ భగవత్ సంకల్పం తెలియదు. అది మొదటి కండిషన్. ఇండివిజువల్ గా చేసేది ఏం లేదు ఈ కాలంలో. ఎక్వేరియస్ ఏజ్ లో అంటే కుంభ యుగంలో సొంతంగా ఒంటరిగా ఎవడో ముందరకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందుకని గురువులు కూడా ఏం చేస్తారంటే వీళ్ళందరూ వచ్చేంతవరకు వాళ్ళు ముందరకు వెళ్ళిపోయి అక్కడ ఆగి చూస్తూ ఉంటారు, రండి రండి అని పిలుస్తుంటారు అన్నమాట. అందుకని ముందరకు వెళ్ళిపోయారు వెనకబడిపోయారు ఇలాంటివి ఏం లేదు, అందరూ కలిసి వెళ్లాల్సిందే. దీనికి రెండు చెప్పారు. అందుకని ఒకటేంటంటే ఈ భగవత్ సంకల్పాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక కండిషన్ ఏంటంటే గ్రూప్ యూజ్, అంటే ఒక సామూహికమైన ఉపయోగం కలిగి ఉండాలి. ఈ కూడిన వాళ్ళందరూ గ్రూప్గా చేరిన వాళ్ళందరూ కూడా భగవత్ సంకల్పం తెలుసుకుని లెట్ అస్ సర్వ్ ది హ్యుమానిటీ, ఈ మానవ రూపంలో కనిపిస్తున్న భగవంతుడు సేవ చేయడానికి మేము ఇక్కడ కలిసాము అనే దృష్టి ఉండాలి. ఎందుకంటే భగవంతుడు విడిగా ప్రత్యక్షం కాడు, ఈ సృష్టి రూపంలోనే ఉంటాడు. భగవంతుడు సృష్టి రూపంలో ఎప్పుడూ ఉంటాడు. అందుకని సృష్టి అనాది, ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎవరు చెప్పలేరు. భగవంతుడు ఎంత శాశ్వతమో సృష్టి కూడా అంతే శాశ్వతం. సృష్టిలో మనుషులు పుడుతూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ అది ఎప్పుడు ఆగదు. అంటే నదిలో నీళ్లు ఇవాళ చూసి క్షణంలో మారిపోతుంటాయి, కొత్త నీళ్ళు అక్కడ పోతాయి, అవి చూసే లోపల మళ్ళీ అవి పోతుంటాయి. నీళ్లు ఎప్పుడు ఎలాగైతే నది ప్రవాహం జరిగిపోతుంటుంది అలాగ సృష్టి కూడా అలాగ యుగయుగాలు నడుస్తూనే ఉంటుంది. యుగాలు మారచ్చు, యుగ ధర్మాలు మారచ్చు, సృష్టి ఉంటుంది, అలాగే భగవంతుడు కూడా ఉంటాడు. అందుకని ఈ ప్రస్తుత యుగంలో మనం ఎందుకు కలుస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకుని దాన్ని సాధించడానికి భగవత్ సంకల్పాన్ని మనం కాంటాక్ట్ చేస్తాము అనే భావన ఉంటేనే మనం భగవత్ సంకల్పాన్ని తెలుసుకోగలం, లేకపోతే తెలుసుకోలేం. రెండోది ఏంటంటే గ్రూప్ అండర్స్టాండింగ్. గ్రూప్ అండర్స్టాండింగ్ అంటే గ్రూప్లో ఒకళ్ళకి తెలిస్తే, జనరల్గా ఇక్కడ జరిగే ఒక మ్యాజిక్ ఏంటంటే గ్రూప్లో ఒకళ్ళకి పర్పస్ ప్లాన్ ఇవన్నీ తెలిసిపోతే అందరికీ తెలుస్తాయి. ఒకళ్ళకి కూడా తెలియలేదు, ఒకళ్ళకి తెలిస్తే అందరికీ తెలుస్తాయి, అందరికీ కూడా తెలుస్తుంది ఇప్పుడు. అందుకని ఏంటంటే గ్రూప్ అండర్స్టాండింగ్ అనేది ఒక మెయిన్గా మేము ఇలా అనుకున్నామండి అంటే కుదరదు. ఇప్పుడు అసలు శంబళ లేకపోతే హైరార్కీ అలాగే సీరియస్ ఈ మూడింటికి సంబంధించి లేకపోతే ప్లియడ్స్ వీటికి సంబంధించి చెప్పుకుంటున్నామంటే, అలాగే ఇస్టోట్రిక్ ఎస్ట్రాలజీ లేకపోతే మాస్టర్ ఇచ్చిన ఈ కోర్సెస్ ఇవి చెప్పుకుంటున్నామంటే దీనికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ప్రతి వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాలి, అది బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అప్పుడు మనకు ఈ భగవత్ సంకల్పం తెలుసుకోవడానికి కావాల్సినవన్నీ మన దగ్గరికి వస్తాయి. అందుకని అసలు శంబళ శక్తి ఒకటి ఉన్నది అనే విషయం ప్రపంచంలో ఎంతమందికి తెలుసు? తెలియకపోవచ్చు, అసలు ఇలాంటి ఓ పేరు కూడా వినకపోవచ్చు. ఎవరు పేరు విన్నారంటేనే దాని గురించి తెలుసుకుంటున్నాం అంటేనే వాళ్ళల్లో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళల్లో వాళ్ళ దివ్యత్వాన్ని వాళ్ళు గుర్తించాలి. గుర్తించారు కాబట్టి ఈ క్లాస్ వింటున్నారు. మనకు మేము గుర్తించామా గుర్తించలేదని డౌట్ ఉంది. దివ్యత్వం గుర్తించడం అంటే నేను ఈ శరీరం మాత్రమే కాదు, శరీరం నాకు ఒక ఉపకరణం. మనం స్కూటరు కారు ఎలా ఉంటాయో ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళటానికి, అలాగే మనం అనుకున్నవి చేయడానికి భగవంతుడు మనకిచ్చిన ఒక ఉపకరణం అంతే ఈ శరీరం. అది మన శరీరమే నేను అనే భ్రాంతిలో ఉన్నవాళ్ళకి శంబళ అంటే తెలియదు కదా. అందుకని శంబళ గురించి తెలుస్తుంది అంటేనే దివ్యత్వం గురించి ఎంతో కొంత అనుభూతి కలిగింది అని అర్థం. నేను ఈ శరీరమును కాదు, నేను జీవుడను. జీవుడు అంటే పరమాత్మ యొక్క అంశ. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క అంశే ఈ జీవలోకంలో జీవుడుగా మనుషులుగా అలాగే జీవులుగా అంటే మనుషులు ఒక్కళ్ళే అనుకోకూడదు. మళ్ళీ మీరు వింటున్న వాళ్ళు జంతువులు కూడా వృక్షాలు కూడా ఖనిజాలు కూడా మనకంటే పైన ఇవల్యూషన్లో ముందరున్న వాళ్ళు దేవతలు, వాళ్ళు కూడా వాళ్ళని జీవుల కింద లెక్కేయం, కానీ కింద మనకంటే కింద ఉన్న వాళ్ళని మనతో సహా జీవుల కింద లెక్కేస్తాం. అది తెలియాలి. అందుకని మానవుల్లో దివ్యత్వం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇది కూడా తెలిస్తే తప్ప దివ్యత్వం కూడా తెలియదు. గురువు గారు చాలా సులభంగా ఇచ్చారు ఇవన్నీ ఒకసారి చెప్పి మీకు తెలిసినవి అయినా సరే వీటి ఇంపార్టెన్స్ తెలిసి ఇంకొంచెం జాగ్రత్తగా రోజు మానకుండా చేస్తాం. ఒక్కసారి 1 లక్ష రూపాయలు ఎవరైనా డొనేట్ చేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. దాని బదులు రోజు 10 రూపాయలు చొప్పున దాచిపెట్టి, లేకపోతే రోజు 100 రూపాయలు దాచిపెట్టి ఇస్తే ఏమవుతుందంటే, రోజు చేయటం వల్ల అభ్యాసం ఏర్పడుతుంది. ఆ అభ్యాసం ఏర్పడటం వల్ల అది మనకు సంస్కారంగా మనలో నిలిచిపోతుంది. అందుకని మంచి పని అని తెలిసింది రోజు చెయ్యాలి. ఆ రోజు చేయడం అనేది చాలా ముఖ్యం. దానివల్ల ఏమవుతుందంటే అభ్యాసం ఏర్పడి ఇది జన్మజన్మలకి మనతో పాటు సంస్కారంగా వస్తుంది. దాని గురించి గురువు గారు ఏం చెప్పారు ఇవన్నీ తెలుసుకున్నారు. మనలో దివ్యత్వాన్ని తెలుసుకోవాలంటే మనకు ఒకటి తెలియాలి, దాని పేరే ధర్మం. ధర్మము అంటే ఏంటి? ధర్మం అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది. ధర్మం అంటే ధారగతి ధర్మ, ధారణ చేసేది, మనం ధరించేది ధర్మం. మనం చొక్కా వేసుకుంటాం, లేకపోతే ఆడవాళ్ళు చీర అవి కట్టుకుంటారు. అలాగ మనకు వస్త్రాలు ఎలాగైతే, లేకపోతే ఆభరణాలు ఎలాగైతే, నగలు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగా మనం ఒకటి దాన్ని ధరించాలట. ఆ ధరించేవి ఏంటో చెప్తున్నారు. అవి ధరిస్తే మనం ధర్మంతో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అదేంటంటే, ఒకటి సత్యము. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయని చెప్తారు, అవే ధరించాలి మనం కూడా. 4 పాదాలంటే వాటి మీద నడుస్తాం, ధరించామంటే మనం వాటిని ఆచరిస్తున్నట్టు అర్థం అనమాట. ఒకటి సత్యము, 2 శౌచము అంటే శుచిగా ఉండటం, 3 తపస్సు, 4 దయ. అంటే ధర్మానికి 4 ముఖాలు ఉన్నాయి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం లాగా. ఏంటవి? సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ ధర్మం ఏదైతే ఉందో, ఈ ధర్మం గురించి తెలియకపోతే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం తెలుసుకోలేము. ఫస్ట్ నాలోనే ఉన్నాడు కదా జీవుడు. అంటే నాలో అంటే అర్థం ప్రస్తుతానికి ఈ శరీరంలో కృష్ణుడు చెప్పాడు, ఏమని హృదయసేర్జున తిష్టతి. కాబట్టి హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఏముంది అయిపోయింది అనుకోకూడదు. అలా అనుకుంటే తప్పలేదు, కానీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మనం ఈ 4 పాటిస్తేనే మనలోనే, అంటే ఈ శరీరంలోనే, హృదయంలోనే మనతో పాటే ఉన్న భగవంతుణ్ణి మనం దర్శించలేము. రామాయణం ఏం చెప్తోందంటే, ధర్మమూలం ఇదం జగత్. ఈ జగత్తుకి మూలం ఎవరు అంటే ధర్మము. జగత్ అంటే అర్థం ఏంటంటే, జ అంటే పుట్టడము, గ అంటే గతించటం. పుడుతూ ఉంటుంది, గతిస్తుంటుంది, పుడుతూ ఉంటుంది, గతిస్తుంటుంది, అంటే అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. అలా కంటిన్యూస్గా వెళ్ళిపోయే దాంట్లో మనం కూడా కొట్టుకుపోకుండా, నది నీళ్ళల్లో దూకేస్తే నీళ్ళల్లో పడి కొట్టుకుపోతే ఎక్కడికి పోతాం, అలా కాకుండా ఒడ్డు నుంచి చూస్తే మనకు అర్థమవుతుంటుంది నీళ్లు పోతున్నట్టుగా. అలాగా ఈ జగతి నుంచి పక్కకు వచ్చి అబ్జర్వర్గా మనం సాక్షీభూతంగా చూస్తూ ఉంటే అప్పుడు జగతి గురించి తెలుస్తుంది. అప్పుడు జగతి గురించి తెలియటం అంటే ఏంటి, జగత్తులో ఏమేమి ఉన్నాయి అంటే, జగత్తులు ఒక ధర్మం మీద ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. ఆ ధర్మానికి ఉన్న లక్షణాలు ఇప్పుడు చెప్పారు. అవేంటి? సత్యము, శౌచము, తపస్సు, దయ. వీటిని ఏమంటారంటే, ఈ ధర్మమే సమస్త ధర్మాలు కలిగిన అగ్నిస్వరూపము, ఋతము అని చెప్తారు. కనెక్షన్ ఏంటంటే, ధర్మానికి ఋతానికి ఋతము అనే ఒక పదం ఉంది. గాయత్రి ఋతుంభర ప్రజ్ఞగా ఉంటుంది అని చెప్తారు గురువు గారు. ఋతుంభర ప్రజ్ఞగా గాయత్రి ఉండటం అంటే అర్థం ఏంటంటే, సకల ధర్మాలను తనలో కలుపుకొని ఉన్నది అని అర్థం. సకల ధర్మాలు ఏదైతే ఉన్నాయో అదే వేదము. వేదం అంటేనే అన్ని సృష్టి ధర్మాలన్నీ దాంట్లో అంటే, ఋతుంభర ప్రజ్ఞ అంటే గాయత్రి అంటే సకల వేద సారము, సకల వేదాల యొక్క జిస్ట్ ఏదైతే ఉందో అది ధర్మం. అంటే అదే ఋతము. ఆ ఋతము అగ్ని యొక్క స్వరూపము. అగ్ని అంటే మనం రోజు యజ్ఞగుండంలో ఆవాహన చేసే అగ్ని భౌతికం కాకుండా, దీని వెనకాల ఇంకా అలా పైకి వెళ్తే హయ్యెస్ట్ లెవెల్లో ఉండే మొట్టమొదటి రూపం అగ్ని యొక్క రూపం ఋతము. అందుకని ఈ ధర్మంలో మనం నిలబడాలంటే, భగవత్ సంకల్పాన్ని తెలుసుకోవాలంటే, శంబళా శక్తిని మనం అందుకుని దాన్ని మానవాళ్ళందరి కోసం మంచిగా ఉపయోగించాలంటే మనం అగ్నిని ఆరాధించాలి. అంతే ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడం అంటే మనకు తెలుసు అందరికీ, గాయత్రి యజ్ఞం చేస్తున్నారు, మహాకాల చక్రవర్తి యంత్రంతో యజ్ఞం చేస్తున్నారు. మహాకాల చక్రవర్తి యజ్ఞం దీంట్లో మొదటిది ధర్మానికి ఉన్న నాలుగిట్లో మొదటి సత్యము, రెండోది శౌచము, మూడోది తపస్సు, నాలుగోది దయ. దయ గురించి సింపుల్గా గుర్తుండేటట్టు చెప్పుకోవాలంటే దయగల హృదయమే దైవ నిలయము. గీతామకరంలో వ్యాసాశ్రమం నేర్పేడు వాళ్ళు, దాంట్లో ఆయన ప్రతిసారి చెప్తారు. మలయాళ స్వామి చాలా ఫేమస్ ఆయన, ఆయన అంటారు దయగల హృదయమే దైవ నిలయము. మన హృదయం ఎప్పుడు దయతో నిండి ఉండాలి. దయ అంటే ఏంటి, సాటివాడు కష్టపడుతున్నాడే అయ్యో వీడి కష్టం నేను ఎలా తీర్చగలను అనే ఆలోచన దయ. తర్వాత సత్యం గురించి కొంచెం మాట్లాడు. సత్యం గురించి ఏం చెప్తారంటే సత్యాన్నాస్తి పరో ధర్మ, దెర్ ఈజ్ నో రిలిజియన్ గ్రేటర్ దాన్ ట్రూత్. అది బ్లావెట్స్కి రాసుకున్న ట్యాగ్ లైన్. మనకు సీక్రెట్ డాక్టర్ను లేదా థియోసాఫికల్ సొసైటీ బుక్స్ ఏవైనా చూస్తే దాంట్లో ఉంటుంది, దెర్ ఈజ్ నో రిలిజియన్ గ్రేటర్ దాన్ ట్రూత్. సత్యం నాస్తి పరో ధర్మ, సత్యం అన్న ధర్మం అన్న భగవంతుడే. అలాగే ఇందాక చెప్పుకున్నాం సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అలాగా భగవంతుడి యొక్క లక్షణాల్లో మొదటిది సత్యము. అంతకీ సత్యం మనకు ఎలా తెలుస్తుందంటే ఎక్కడెక్కడ జయం ఉందో అక్కడక్కడ సత్యం ఉన్నట్టు. సత్యమేవ జయతే ఒకటి, అలాగే యథో ధర్మస్తతో జయ ఒకటి, అలాగే ఇంకొకటి క్రిప్టిక్గా ఉంటుంది, అదేంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు పరమాత్మ ఉంటాడో, ఎక్కడైతే సాధకుడైన అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము జరుగుతుంది, విజయం ఉంటుంది. విజయం ఏంటంటే మనిషికి తనను తాను తెలుసుకోవడం, భగవంతుడి సంకల్పాన్ని మానవాళికి సృష్టి మొత్తానికి మేలు చేయడానికి ఉపయోగించడం, అదే జయం అంటే. ఈ జయము అనే పేరుతోటే భారతాన్ని రాశాడు వ్యాసులు గారు. దాని పేరు అసలు పేరు జయము, దానికి మహాభారతం అని పేరు. ఆ మహాభారతంలోనే భగవద్గీతలో 18వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే ఎక్కడెక్కడ కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడ అర్జునుడు ఉన్నాడో అక్కడ జయం ఉన్నది. కృష్ణుడు ఏం చెప్పాడు, ప్రతివాడి హృదయంలో నేను ఉన్నాను. కాబట్టి ఆ భగవంతుడు మనతో ఎప్పుడూ ఉన్నాడు హృదయంలో. ఇంకా మనం సాధకులుగా మనని మనం తెలుసుకోవడం, భగవంతుడితో కలిసి పనిచేయడం అనేది రెండో జరిగితే అక్కడ జయం తప్పనిసరిగా ఉంటుంది అని మనకు ఒక పెద్ద అష్యూరెన్స్ భగవంతుడి నుంచి, ఒక మనకు వరం అన్నమాట. ఆయన ఇచ్చిన వరాల్లో మొదటిది ఏంటి, పరిత్రాణాయ సాధూన వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి విజయం, ఇది ఉంది. ఆ రకంగా మనం ధర్మాన్ని అర్థం చేసుకోవటంలో మొట్టమొదటిది సత్యం గురించి చెప్పుకున్నాం. సత్యం అయిన తర్వాత తపస్సు, శౌచం. రెండోది శౌచం. శౌచం అంటే శుచి, క్లీన్లీనెస్ అనుకోక్కర్లేదు. మనం శుభ్రంగా స్నానం చేసాం, శరీరం క్లీన్ అవుతుంది. అలాగే మనస్సుకు కూడా స్నానం చేయించాలి. స్నానం ఎలా చేయిస్తాం, స్నానం చేయడం అంటే అర్థం ఏంటి, మాలిన్యాలు పోగొట్టుకోవడం. శుచి అంటే బాహ్యము అభ్యంతరము, అంటే బయట లోపల. బాహ్య శుచి ఏమో చక్కగా స్నానం చేయడం, ఉతికిన బట్టలు కట్టుకోవడం, ఇంట్లో సుగంధ పరిమళాలు వచ్చేటట్టు మంచి అగరత్తులు కానీ మంచి పుష్పాలు కానీ సెంట్ అలాంటివి చక్కగా అలంకరణ వస్తువులు, అలాగే ఇల్లు అంతా నీట్గా ఉంచుకోవడం, ఇది ఒకటి. అలాగే లోపల శౌచము ఎలా ఉంటుందంటే మనకు కొన్ని చిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఏంటంటే ఎవరు లేరంటే వాళ్ళ గురించి మాట్లాడతాం, వాడు అలా చేశాడు, ఇది ఇలా చేయడం, వాడు మంచివాడు కాదు, వాడు అందరం ఇది ఎలా చెప్పుకుంటాడు. అలాగా పరోక్షంగా అంటే మనిషి యాబ్సెన్స్లో ఇంకొకళ్ళ గురించి కామెంట్ చేస్తాం. దీన్ని బాబాగారు ఏమన్నారంటే చూడు వాడు పందిలాగా పెంట తింటున్నాడు అని తిడతారు ఒక్కొక్కళ్ళ భాష. అలాగే వెంకయ్య స్వామి గారు కూడా అలాగే అంటారు ఇంచుమించు. ఆ రకంగా ఎవరైనా సరే వాళ్ళ పరోక్షంలో ఇంకొకరి గురించి కామెంట్ చేయడం అనేది శుచి కిందకి రాదు. శుచి అంటే మానసికమైన శుచి ముఖ్యం. మానసికమైన శుచిలో ఒకళ్ళ మీద అనుమానాలు పెట్టుకుని బతకడం, వీళ్ళు నాకేదో కీడు చేసేస్తారేమో, నా ఆస్తి అంతా కాజేసేస్తారేమో, నాకు మోసం చేస్తాడేమో, నాకు టెండర్ పెడతారు అంటాం కదా, అలాంటివి ఆలోచనలు తప్పు. అలాంటి ఆలోచనలు ఆలోచించకూడదు. అవన్నీ ఆలోచిస్తూ గనక మనసులో అవన్నీ ఉంటే మనకు మానసిక శుచిత్వం లేనట్టు. మానసిక శుచిత్వం లేకపోతే బయట శుచిత్వం కూడా రాదు. అందుకని మనస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం, ఎప్పుడు ఈ డివైన్ ప్లాన్ గురించి, లేకపోతే మన ఈ కార్యక్రమం ఏమైతే ఉందో ఇలాంటి వాటికి, లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం ఎల్ఆర్జ్ అపాన్ ది ప్లాన్, స్పీక్ అబౌట్ ది ప్లాన్, స్పీక్ అబౌట్ హౌ టు ఇంప్లిమెంట్ ది ప్లాన్, ఇవి మాట్లాడుకోవాలనుకున్నాం. అలాగే మనం ఎవరో లేకపోయినా మనం ఒక్కడం కూర్చున్న ఎప్పుడో ఎవరినో ఒకళ్ళని గుర్తు తెచ్చుకుని వాళ్ళు అలాగంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే మనం శుచి అనే దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. కాబట్టి ధర్మంలో ఒక పాదం పనిచేయదు. ధర్మం నాలుగు పాదాలు పనిచేస్తేనే మనం కరెక్ట్గా పూర్తిగా చెంబళ శక్తితోటి అనుసంధానం అవుతాం. అందుకని శుచి అనేది అంత ఇంపార్టెంట్. శుచిలో ఇంకా ఏంటంటే శుచి వలన ఏమవుతుందంటే మనలో మూడు గుణాలు ఉంటాయి, అందరికీ తెలుసువి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఎప్పుడైతే మనం ఇది పాటిస్తామో, ట్రూత్ఫుల్నెస్, అప్పుడు ఏమవుతుందంటే మనం రజోగుణము తమోగుణము నుంచి బయటపడి సత్వగుణం మనలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ సత్వగుణం డెవలప్ అవడం అంటే ఏంటి, దీనికి సత్వశుద్ధి, దీనివల్ల వచ్చే లాభం ఏంటి అంటే, పతంజలి యోగ సూత్రాల్లో ఒకటి ఉంటుంది, అదేంటంటే సత్వశుద్ధి సౌమనస్య ఏకాగ్రి నిర్మల జయాత్మ దర్శన యోగ్యత్వానిచ. ఏకాగ్రము అంటే ఒకే దాని మీద మన దృష్టి నిలపగలిగి ఉండడం. అలాగే ఇంద్రియ జయము, ఇంద్రియాలను జయించడం అంటే ఏదో చూడాలనిపించింది, చూడకూడదు ఇప్పుడు మనం క్లాస్ ఉంది, అలాగే ఏదో వినాలని ఏమో వినకూడదు, ఇదే నేను చెయ్యాలి. మనం ఏది వినాలి అనుకుంటాం అదే వింటాం, ఏది చూడాలనుకుంటా అదే చూస్తాం. అంతే తప్ప ఇంద్రియాలు లోబడి బయటికి వెళ్లే పనులు చెయ్యం, అంటే ప్రవృత్తి కాకుండా నివృత్తిలో ఉంటాం. అలాగే ఆత్మదర్శనము అనేది చాలా ముఖ్యం. మనం దర్శించుకోవడం, మనం దర్శించుకోవడం అంటే ఇప్పుడు హవి ఒక క్యాండిల్ లాగా పెట్టిన దీపంలా కనిపిస్తూ ఉంటుంది హవి, దాంట్లో ఫోటో లేకుండా. అలాగే మనం ఒక దీపంలాగా దర్శించగలము సాధన చేసుకుని ధ్యానం చేసుకుంటున్నప్పుడు. అలాంటి స్థితి రావాలి అంటే మనకు సత్వశుద్ధి ఉండాలి. ఈ సత్వశుద్ధి వల్ల మనకు ఆత్మదర్శనం యోగ్యం కలుగుతుంది, యోగ్యత వస్తుంది ముందర, ఎలిజిబిలిటీ. ఈ ఎలిజిబిలిటీ గురించి మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, ఏంటంటే విశ్వరూప సందర్శనం అనే 11వ అధ్యాయంలో కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, నీ యొక్క దివ్యమైన రూపం నేను చూసే అర్హత కనుక నాకు ఉంటే దయచేసి నాకు నీ విశ్వరూపాన్ని చూపించు అని అడుగుతాడు. అప్పుడు నువ్వు ఈ మామూలు కళ్ళతో చూడలేవు, నీకు దివ్యమైన చక్షువులు ఇస్తున్నాను వాటితో చూడు అని చెప్పి దివ్యం దామిదే చక్షు అంటాడు కృష్ణుడు. కొత్త దివ్య దృష్టిని అంతవరకు అర్జునుడికి లేనిది ఇస్తాడు. ఎందుకువల్ల వచ్చిందంటే ఇది అర్జునుడు అంటేనే మలినము లేనివాడు అని అర్థం. మనలో కూడా అర్జునత్వం ఉండాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో, అంటే అక్కడ అర్జునుడు ధనుర్ధారి అని చెప్పారు చూసారా, అక్కడ ఏంటంటే అర్జునుడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏ రకమైన మాలిన్యము లేకుండా స్వచ్ఛమైన నిర్మలమైన వాడని. అలాగే మన మనస్సు కూడా ఏ మాలిన్యం లేకుండా ఉంటే మనలో ఆత్మదర్శన యోగ్యత కలుగుతుంది. అలాగే సత్యం అంటే ఒక కథ చెప్తారు, సత్యం అంటే ఒక తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకుంటుంటే ఒక ముళ్ళపంది బాణం దెబ్బ తగిలి వాడు వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది కుటీరంలో. అంతట్లో బోయవాడు వచ్చి ఇలా ఒక ముళ్ళపంది వచ్చింది చూసావా అని అడిగాడు. అతనికి సత్యవ్రతుడు అనే దీక్షానామం ఉందన్నమాట తపస్సు చేసుకునేవాడికి. వాడు డౌట్ వచ్చింది, ఇప్పుడు నిజం చెప్తేనేమో ప్రాణి చచ్చిపోతుంది, చెప్పకపోతే ఏమో అబద్ధం అని చెట్టు అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నాడు. అని దాన్ని రక్షించాలి కాబట్టి ఇప్పుడు నేను ఇలా చెప్తాను అన్నాడు. ఎలా చెప్పాడంటే అవతల వాడికి చూసేవి చెప్పలేవు, చెప్పేవి చూడలేవు అని మళ్ళీ వాడు కళ్ళు మూసి కూర్చున్నాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు, వాడికి అర్థం కాలేదు వీడు ఎవడో పిచ్చి కదవా వీడితో మాట్లాడాను నేను అని వెళ్ళిపోయాడు. ఆ చెప్పింది ఏంటంటే చూసేవి చెప్పలేవు అంటే కళ్ళు చూసేవి కానీ చెప్పలేవు, చెవులు వింటాయి కానీ చెప్పు చూడలేవు. అందుకని ఈ ఆన్సర్ చెప్పేసి వాడు ఏం చేశాడంటే ఒక ప్రాణిని రక్షించాడు. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు ఒక వీడియో తీసి చూపించినట్టు కాదు. సత్యం అంటే, సత్యం అంటే డెఫినేషన్ ఇచ్చారు. సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం, ఎందుకంటే మనం శంబళ శక్తిని ఉపయోగించదలుచుకుంటున్నాం కాబట్టి. సత్యం అంటే రెండే చిన్న చిన్నవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎవరికి ఏది కావాలి, క్వశ్చన్ వేసుకోవాలి మనం. మనం సత్యంలో ఉన్నామంటే ఎవరికి ఏది కావాలి, ఈ ప్రశ్న వేసుకుని దానికి ఆన్సర్ ఏం చెప్పగలుగుతాం. రెండోది మనం ఎవరికి ఏం చేయగలం, ఏం చేయగలం అర్థం కాకపోతే సత్యంలో ఉన్నట్టు కాదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. అలా కృష్ణుడు ఏం చేసేవాడు, రథం తోలేవాడు. ఆ తర్వాత గుర్రాలకి నీళ్లు పెట్టి కడిగి వాటికి తినేవి ఉలవలు ఇలాంటివి తినిపించి వాటికి కాస్త రెస్ట్ ఇచ్చి అంత మరుసటి రోజు యుద్ధానికి వెళ్లే ముందు దానికి సేవలు చేసేవాడు కృష్ణుడే స్వయంగా. ఆయన సాక్షాత్ పరమాత్మ, ఆయన కూడా అలా చేశాడు. అలాగే మనం కూడా ఏదో సాధించేసాం అనుకోకుండా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేనేం చేయాలి అని ప్రశ్న వేసుకోవాలన్నమాట. వీళ్ళకి ఏం కావాలి, అందుకని ఎవరన్నా వచ్చారంటే మన దగ్గర సార్ మీకు ఏం చేయగలను నేను అని అడగాలన్నమాట. వాట్ క్యాన్ ఐ డూ ఫర్ యూ, అది సత్యం అంటే మొదటిది. వాట్ ఐ క్యాన్ డూ ఫర్ యూ అంటే ఇప్పుడు మీరు మనందరం కలిసి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ లేకపోతే ఈశ్వరుడికి ఎస్ట్రాలజీ చెప్పుకుంటున్నాం, అలాగే నేను మీకు ఇది చెప్పగలను, ఈ పని నేను చేయగలను, అలాగే మీరు ఇంకో నేను చేయలేని పని మీరు చేయొచ్చు. ఏ పని ఎక్కువ కాదు, ఏ పని తక్కువ కాదు, ఏ పని గొప్పది కాదు, ఏ పని తక్కువది కాదు, అది బట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో బ్రహ్మాండం కాబట్టి చాలా పెద్దది కాబట్టి కష్టమైంది కాబట్టి అలాంటివే ఉండవు, అన్ని మామూలే, అన్ని నార్మల్లే. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయాలి. అందుకని ఏంటంటే ఎవరికి ఏది కావాలో అని ప్రశ్నించుకుని వాళ్ళకి చేసి పెట్టాలి. ఈకే మాస్టర్ దీనికి ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తారు ఏంటంటే, సపోజ్ నీకు అది రాదనుకో, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి చెప్పాలట నాకు ఇది రాదు నేను నేర్చుకుని మీకు చెప్తానని. అవతల వాడికి నిజంగా వీడి దగ్గర ఆ పని చేయించుకోవాలనుకో, నేర్చుకుని చెప్పేంత వరకు వాడు వెయిట్ చేయాలి, అదర్వైజ్ వాడు ఇంకోళ్ళ దగ్గర పోతాడు, అది మనకు సంబంధం లేదు. అలాగే రెండోది ఏంటి, మనం ఎవరికి ఏం చేయగలం, ఎవరికి ఏం చేయగలం అనే ప్రశ్న కొంచెం కష్టం. ఎందుకంటే మనం ఒక్కళ్ళతోనే డీల్ చేయం, రకరకాల మనుషులతో డీల్ చేస్తాం. మనం రకరకాల ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేటివ్స్ ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు రకరకాల తత్వాలు ఉంటాయి, మనస్తత్వాలు, వాళ్ళతో డీల్ చేయాలి. కాబట్టి ఎవరికి నేను ఏం చేయగలను అని ఆలోచిస్తే అప్పుడు మనకు సత్యం బోధపడుతుంది, అది చేయాలి. ఎవరిది వాళ్ళకి ఇది, మళ్ళీ వాళ్ళకి చేసింది నాకు రైట్ అవ్వదు, నాకు రైట్ అయింది ఇంకో వాళ్ళకి రైట్ అవ్వదు అనేది చూసుకుంటుంటే అప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేయాలి, ఎవరికి ఏం చేయగలం, ఎవరికి ఏది కావాలో అది చేయాలి అనేవి ఏవైతే రెండు వచ్చాయో వాటి గురించి ఆలోచించడం, వాటి గురించి మాట్లాడుకోవడం, వాటి గురించి ఆలోచించడం, వాటి గురించి ఊహించడం, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ ఇంట్లో ఏం చేస్తారంటే జనరల్గా తల్లి చేస్తుంది. అంటే తెలియకుండానే తల్లి ఏం చేస్తుందంటే సత్యంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది. ఆల్రెడీ మగవాళ్ళు ఉంటారు ఇలాగా, మగవాళ్ళకి ఎప్పుడు చూసినా ఏదో ఒక సంపాదించి ఇంట్లో పడేస్తే చాలులే, ఆ బయటికి వెళ్ళి నాలుగు వస్తువులు తెచ్చి ఇంట్లో పడేస్తే చాలులే అని అనుకుంటారు, అంతకంటే ఎక్కువ ఆలోచించరు. కానీ ఈ వింటున్న వాళ్ళల్లో తల్లులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీరు నిజంగా సత్యంలో ప్రతిష్ఠితులై ఉన్నారు, అనుమానం లేదు. ఎలాగా అంటే కొడుక్కి ఏం కావాలి, కూతురికి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, అత్తకి ఏం కావాలి, మామగారికి ఏం కావాలి, లేకపోతే ఇంట్లో మరిది ఉండే మరిదికి ఏం కావాలి, లేకపోతే బావగారు లేకపోతే ఇంకెవరినో వాళ్ళకి ఏం కావాలి, అలాగే కొలీగ్స్ వస్తే వాళ్ళకి ఏం కావాలి, అలాగే చుట్టుపక్కల వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం కావాలి, ఇలాగ ఆలోచించకుండా మటుకు ఉండరు. చేస్తారో చేయరో అది వేరే విషయం, ఆలోచిస్తారు ముందర, సాధ్యమైనంతవరకు చేస్తారు కూడా, అప్పుడే ఆ సంసారం చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళు తెలియకుండానే సత్యంలో ప్రతిష్ఠితులై ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తినేటప్పుడు ఇంకో ఇలా చేస్తే బాగా తింటారు పిల్లలు అని చెప్పి తల్లి ఏం చేస్తుందంటే అలా చేసి పెడుతుంది, కష్టమైనా కూడా. ప్రస్తుతకాలంలో అందరూ హోటల్స్కి తీసుకెళ్ళిపోయి అలా తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి కావాల్సింది ఇప్పిస్తున్నారు తప్ప, నిజంగా చేయాలంటే మటుకు సత్యంలో ప్రతిష్ఠితులు అవ్వాలంటే మటుకు ఇలాగే ఆలోచించాలి. నేనేం చేయగలను, ఎవడో చేయటం కాదు, ఇంకొకరు చేయించడం కాదు, మనమే చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సత్యం అంటే అది ఒక రకమైన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, మన యాటిట్యూడ్ అన్నమాట, ట్రూత్ఫుల్నెస్. అంతేగాని ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడతాను, కొండ బద్దలు కొట్టినట్టు అవతల వాడు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అనకూడదు. సత్యం మాట్లాడాలి, అది అబద్ధమై ఉండకూడదు. ఒకవేళ అబద్ధమైనా కూడా అవతల వాడికి మేలు కలిగితే అదే చెప్పాలి. ఇలాంటివన్నీ కొన్ని మనం మాట్లాడేదానికి రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్లో భారతంలో మనకు వస్తుంది, ధర్మాన్ని నిలబెట్టాలి కాబట్టి భగవంతుడి ప్రేరణతోటే కృష్ణుడు చెప్పిన మా తర్వాతే అశ్వత్థామ హతహ కుంజరహ అని మెల్లిగా చెప్తాడు. అంటే ధర్మం అనేది ముఖ్యం తప్ప మిగతా ముఖ్యం కాదు. కాబట్టి శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పమన్నాడు అలాగా ధర్మరాజు చెప్పాడు. అక్కడ దోషమే ఉండదు, సత్యంలో ఉన్నట్టే. దట్ ఈస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకున్నాం. అలాగే మనం భారతం కానీ రామాయణం కానీ చదువుతున్నప్పుడు ఈ రకమైన దాంట్లో ఉన్నాయా లేదా చూసుకుంటూ చదివితేనే మనకు భారతం భాగవతం అర్థమవుతాయి. కానీ రామాయణం కానీ ఊరికే కథలా చదివితే ఎప్పుడు కథలానే ఉంటుంది అది. అందుకని సత్యం అంటే ఏం చెప్పుకున్నాం, మొత్తం ధర్మ సంస్థాపన కోసమే భారతంలో పాండవులు ప్రయత్నం చేస్తుంటే అలాంటి ధర్మ సంస్థాపన నేను చేస్తాను, ధర్మ సంస్థాపనార్థాయ సంభవాము యుగే యుగే అని కృష్ణుడు చెప్పినాడు. కాబట్టి కృష్ణుడు ఆరు పాండవులు కలిసి పనిచేశారు ధర్మ సంస్థాపన కోసం. అలాగే గురువుగారు చాలాసార్లు చెప్పారు, అలాగే మాస్టర్ ఆర్కే కూడా చాలాసార్లు చెప్పారు, శిష్యులు గురువు ఒకసారి పుడతారట. ఎందుకంటే ఆ పనులు చేసుకోవాలంటే గురువు ఒక్కడు చేయలేడు, అలాగే శిష్యులు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్షన్ కావాలి, వాళ్ళకి ఎనర్జీ కావాలి, వాళ్ళకి ఒక బ్యాటరీ ఛార్జింగ్ కావాలి. ఆ బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే డైరెక్షన్ ఇవన్నీ ఎక్కడిస్తారు, ఎవరు ఇస్తారు అంటే గురువు ఇస్తాడు. అందుకని ఒకటి శిష్యుడు ముందర పుట్టినా ఏం లేవాలి, ఈ లోపల సాధన చేసుకుంటూ ఉంటాడు. గురువు ముందరే పుట్టేస్తే ఏం చేస్తాడు, శిష్యుడు ఎవడైతే తన పని చేసి పెడతాడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస గారు ఇంకా ఎప్పుడు వస్తాడు వివేకానందుడు అని చూస్తూ ఉండేవాడు ఆయన. వచ్చిన అమ్మ వచ్చావా నీకోసం వెయిట్ చేస్తున్నా దా దా అని పిలుస్తాడు. అలాగా ధర్మము అనేది మనకు జీవితంలో ప్రధానమైన పాత్ర వహించాలి, అదే సత్యం అన్నా కూడా. కాబట్టి ఈ సత్యం గురించి బాగా గుర్తుపెట్టుకొని మనం ఎవరికి ఏం చేయగలము, మనం ఇంకో రెండో ఏంటి అవతల వాళ్ళకి ఏది కావాలి అది చేయగలిగితే మనం చేయటం, లేకపోతే సౌమ్యంగా చెప్పడం మాకు చేత కాదని లేకపోతే నేర్చుకు చెప్తామని చెయ్యడం. అదైన తర్వాత తపస్సు. తపస్సు అంటే చాలా మీ అందరికి ఈ వాడికి బుర్రలోకి వచ్చేసింది. శివ ప్రిన్సిపల్ అని ఇచ్చారు గురువు గారు. శివ SIVA శివ అంటే సమయ సంయమనము, అలాగే ఇంద్రియ సంయమనము, అలాగే వాక్ సంయమనము, నాలుగోది అర్ధ సంయమనము. సమయ సంయమనం అంటే గురువు గారి జీవితంలో నేను 24 గంటలు ఇలా పెట్టుకున్నాను, ఇలా చేశాను సాధన, ఇలా చేశాను పుస్తకాలు రాసిన ఇంత టైం పెట్టుకున్నాను, లోక కళ్యాణ కార్యక్రమాలకు ఇంత పెట్టుకున్నాను అని చెప్పారు. అలా మనం కూడా ఏం చేస్తామంటే మన టైంని టైం టేబుల్ వేసుకుని అలా చేసుకోవాలి. రెండోది ఇంద్రియ సంయమనం, మన ఇంద్రియాల మీద మనకు అదుపు ఉండాలి. ఇంద్రియాల మీద అదుపు ఉండాలంటే రోజు ధ్యానం జపం చేసుకోవాలి. తర్వాత వాక్ సంయమనం, వాక్ సంయమనం బాగా పాటించాలి. వాక్ సంయమనంలో మాస్టర్ ఏం చెప్పారు, మన మాట అవతల వాళ్ళకి హర్ట్ అవ్వకుండా ఉండాలి ఫస్ట్. హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్ అంటారు ఎవరు, పుట్టపర్తి సత్యసాయిబాబా గారు. హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్ అది ఆయన స్లోగన్. అలాగే మనం హెల్ప్ చేయాలి, మన మాటల ద్వారా ఉత్సాహపరచాలి. అందరూ కొందరు నీరసంగా కూర్చుంటే ఎవరన్నా వాళ్ళని ఇంకా నీరసం వచ్చి మాట్లాడుతుంటే ఏమంటాం, శల్య సారథ్యం అంటాం. అంటే కర్ణుడిని శల్యుడు మాట్లాడే ప్రతిసారి కూడా కించపరిచేవాడు, నీరసం వచ్చేటట్టుగా అతని శక్తి అంతా పోగొట్టేటట్టు మాట్లాడాడు. అలా మాట్లాడకూడదు, ఉత్సాహపరిచే మాటలు మాట్లాడాలి. ఉత్తరుడు భయపడుతుంటే అర్జునుడు ఎలా మాట్లాడాడు, ఉత్సాహపరిచాడు. అలాగే ఆంజనేయుడు నేనేం చేయలేనని మూలం ముడుచు కూర్చుంటే జాంబవంతుడు వెళ్ళి నీకు శక్తి నీకు తెలియట్లేదు, నువ్వు చాలా పనులు చేయగలవు అని ఉత్సాహపరుస్తాడు జాంబవంతుడు హనుమంతుడు. అలాగ మాట్లాడాడు. ఆ రకంగా మనం ఏం చేయాలంటే మన శాస్త్రాలని పురాణాలని వీటిని ఈ యాంగిల్లో చదువుకోవటం నేర్చుకోవాలి. అదైన తర్వాత దానం. ఈ దానం గురించి ఏం చెప్తారంటే గురువుగారు ఇచ్చిందే అంశదానం సమయదానం. అంశదానం అంటే రోజు ఎంతో కొంత అమౌంట్, సమయదానం అంటే రోజు ఎంతో కొంత టైం దీనికోసం స్పెండ్ చేయాలి. ఇందాక చెప్పుకున్నాం మనం, రోజు అదే మంచి పని చేస్తుంటే అది ఏమవుతుందంటే మన సంస్కారంలో ఒక భాగంగా అయిపోతుంది. అంతే తప్ప రోజుకి అరగంట చొప్పున 30 అరగంటలు 15 గంటలు ఒకసారి పని చేసేస్తానండి అంటే కుదరదు, రోజు అరగంట పని చేయాలి. అలాగే రోజు ఇదివరకు పూర్వకాలం ఎప్పుడో 10 పైసలు పెట్టారు గురువు గారు, ఇప్పుడు అది చాలా కనబడదు కాబట్టి అమౌంట్ అట్లీస్ట్ రోజుకు 10 రూపాయలు లేకపోతే రోజుకు 5 రూపాయలు వేసి దాన్ని అంశదానంగా ఖర్చు పెట్టాలి. అది రోజు వేయాల్సిందే, ఏ రోజు ఆ రోజే. అంతేగాని 2 రోజులు 1 వారం రోజులు అయిపోయిన తర్వాత 50 రూపాయలు వేస్తారా కుదరదు. అంశదానం, సమయదానం, ఇది దానం అంటే ప్రస్తుత కాలంలో ఇది మనం పాటించాలి. ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అంటే మనకు భగవద్గీత ప్రమాణం. దాంట్లో ఏమంటాడంటే కృష్ణుడు, యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యమితి చాపరే యజ్ఞో దానం తపశ్చేవ పావనాని మనీషిణ. ఒక మనిషి పవిత్రుడు అవ్వాలంటే ఏం చేయాలి? యజ్ఞము, దానము, తపస్సు, ఈ మూడు చేయాలి. యజ్ఞం అంటే చెప్పుకున్నాం, నిష్కామంగా మనం చేయటం ఒక పని. దీనివల్ల నాకు ఏమి లాభము అని ప్రశ్నించకుండా నిస్వార్థంగా నిష్కామంగా పనిచేయటం, అది యజ్ఞార్థకర్మ, అదే స్వధర్మము అంటే. ఆ తర్వాత దానము, ఇప్పుడు చెప్పుకున్నాం గురువుగారు ఇచ్చిన అంశదానము, సమయదానము. తర్వాత తపస్సు, తపస్సు గురించి చెప్పుకున్నాం, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనం. అర్థ సంయమం అంటే డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. నెలకి 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, సంపాదిస్తున్నాం కాబట్టి మనం 90,000 ఖర్చు పెడతాం అనకూడదు. మనకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టాలి. అన్నీ అంతే, ఇంట్లో వస్తువులు ఎంత అవసరమో అంతే కొనుక్కోవాలి. ఓ రేట్లు పెరిగిపోతాయని ముందరే సంవత్సరానికి సరిపడా స్టాక్ పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే భగవంతుడికి సంబంధించిన విషయంలో వెళ్ళటానికి నిర్ణయించుకునే వాడికి రూల్స్, అందరికీ కాదు. నెక్స్ట్ యజ్ఞ దాన తపస్సేవ పావనాని మనీషిణ. యజ్ఞోదానం తపస్సేవ పావనాని మనీషిణ. ఎప్పుడైతే మనిషి పవిత్రుడవుతాడో పవిత్రుడైన వాడే సత్వశుద్ధి వస్తుంది. సత్వశుద్ధి వచ్చినప్పుడే బాహ్యము అభ్యంతరము రెండింటిలో ఆ శుచి వచ్చినప్పుడు భగవంతుడిని దర్శించే యోగ్యత వస్తుంది. ఎవడు పడితే వాడు వచ్చి నాకు భగవంతుని చూపిస్తావా అని అడిగాడంటే చూపించగలిగినా వాడు చూడలేడు. ఎందుకంటే ఇవన్నీ అడ్డుపడతాడు, ఏమి ఉండదు అక్కడ, సత్వశుద్ధి లేదు కాబట్టి భగవంతుడు కనపడ్డు, ఎదురుకుండా నుంచున్నా కనపడ్డు. ఎలా చెప్పగలం ఇది అంటే, శ్యామాచరణం లాహిరి మహర్షి అని పుస్తకం ఒకటి ఉంది, యోగిరాజ శ్యామాచరణ లాహిరి మహర్షి, కోరంకి దక్షిణామూర్తిగా ట్రాన్స్లేషన్ అనే పుస్తకం, దాంట్లో ఉంటుంది. ఓ రోజు బాబాజీ గుమ్మంలో నుంచున్నారు, లాహిరి మహర్షి ఉపన్యాసం ఇస్తున్నారు. అంతట్లో అక్కడికి యుక్తేశ్వర గిరి గారు వస్తారు, వాళ్ళ శిష్యుడు, ఎవరు లాహిరి మహర్షి శిష్యుడు. ఏం గిరి చూసావా గుమ్మంలో ఎవరున్నారంటే, అక్కడ ఎవరు కనబడలేదండి నాకు అంటాడు. కనబడకపోవడం ఏంటి, బాబాజీ ఉన్నారు అక్కడ చూడు అంటాడు. అప్పుడు కనిపిస్తారు. కనిపించినప్పుడు అంటాడు ఈయన లహరి మహాశయులు ఆయన శిష్యుడు విక్టేశ్వర గిరితోటి, నువ్వు ఇంకా బాగా ధ్యానం చేయాలి, అప్పుడు కనిపిస్తారు, అందుకే నీకు కనబడలేదు, వెళ్ళి బాగా ధ్యానం చేసుకురా అంటాడు. అంటే విక్టేశ్వర గిరి ఒక పరమహంస యోగానంద గారి యొక్క గురువు గారు, వాళ్ళ గురువు లహరి మహాశయులు. ఆ లాహిరి మహాశయుల శిక్షణలో ఉన్నప్పుడు లాహిరి మహాశయులకు కనిపిస్తున్న బాబాజీయే యుక్తేశ్వర గిరి గారికి కనబడలేదు. ఎందుకు కనబడలేదు చెప్పాడు ఆయన, ఇంకా బాగా ధ్యానం చేయి. ఏమిటి ధ్యానం చేస్తే కనిపిస్తారు, ఏమిటి ధ్యానం చేయాలి అంటే, అది ఆ వ్యక్తి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ధ్యాన వస్తువు. అలాగే ఈ జన్మలో వాడికి ఉన్న డెవలప్మెంట్ ఎంత, దాని మీద ఆధారపడి ఉంటుంది. కిందసారి మనం చెప్పుకున్నాం, ద రిసిపెంట్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవ్వాలన్నా దానికి సంబంధించి వెహికల్ ఎలా ఉండాలో చెప్పుకున్నాం. ద వెహికల్ మస్ట్ బి ప్యూరిఫైడ్, ద రెస్పాన్సిటీ, వెహికల్ యొక్క రెస్పాన్సివ్నెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఒక క్లాసులో. దాన్ని బట్టి మనం ఏ వైబ్రేషన్కి రెస్పాండ్ అవుతాం, ఆ వైబ్రేషన్ మన దగ్గరకు వస్తుంది. అంటే దీని ఇంగ్లీష్లో ఇంకా బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ అంటే ఒకే రకమైనవన్నీ ఒక చోట చేరతాయని అర్థం. మంచివాళ్ళందరూ పేకాడే వాళ్ళందరూ ఒక చోట చేరతారు, పురాణం వినేవాళ్ళందరూ ఒక చోట చేరతారు, అలాగే ఈజోటరిక్ ఎస్ట్రాలజీ వినేవాళ్ళందరూ ఒక చోట చేరతారు, అలాగే భగవంతుడినే చూడాలి అనుకునే వాళ్ళందరూ ఒక చోటకి చేరతారు. అంతే, అప్పుడు వాళ్ళకి సంబంధించి సాధన చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు చెప్పుకున్న విషయాలు గుర్తుపెట్టుకుంటే మనకు శంబళ శక్తిని గుర్తించడానికి మనకు యోగ్యత కలుగుతుంది. శంబళ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శంబళ అంటే సప్తమహర్షుల నుంచి భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. సప్తమహర్షులు మనకు ఆకాశంలో చూస్తే ఉత్తర దిశలో కనిపిస్తారు, గ్రేట్ బేర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ నెట్లోనే చూడొచ్చు మీరు, ఇంగ్లీష్లో గ్రేట్ బేర్ అని కొడితే నక్షత్రాలు అవన్నీ కనిపిస్తాయి. దాని కొంచెం ముందరలో పోల్ స్టార్ అంటే ధ్రువుడు కనిపిస్తాడు. ఆ ధ్రువుడు నుంచి పరమాత్మ నుంచి ధ్రువుడు శక్తిని తీసుకుంటాడు, ధ్రువుడి నుంచి సప్తమహర్షులు తీసుకుంటారు, సప్తమహర్షుల నుంచి వాళ్ళ భార్యలు ఏడుగురు కృత్తికలు అంటాం వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత మిగతా సృష్టి అంతటికీ వస్తుంది. దాని తర్వాత ముఖ్యంగా మన భూమి మీద ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చే వాళ్ళు ఎవరంటే వాళ్ళు దత్తమండలం నుంచి వస్తారు. దత్తాత్రేయుడు దానికి అధిపతి ఆ మండలాన్ని అంతటికి, అందుకని దత్తమండలం అది. దాన్ని ఇంగ్లీష్లో సిరియస్ లేదా డాగ్ స్టార్ అంటాం. ఈ మూడింటి యొక్క ప్రభావంలో మొట్టమొదటిగా మనకు ఈ శంబళ మీద సప్తమహర్షుల ప్రభావం, గ్రేట్ బేర్ యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే భగవంతుడు ఏమనుకుంటున్నాడు అనేది మొట్టమొదటి ఎవరికి తెలుస్తుందంటే శంబళ వాళ్ళకి తెలుస్తుంది. శంబళ ఎవరు ఉంటారంటే సనత్ కుమారులు ఉంటారు. సనత్ కుమారుడు అంటే సృష్టి చేసే ముందు బ్రహ్మ ఒక ఆయన సృష్టించాడు, ఆయన పేరు నారదుడు. నేను సృష్టిలో పంచుకోనంటే నువ్వు పాలు పంచుకోవాలంటే మున్లోకాల్లో తిరుగు అని శాపం పెట్టాడు. కాబట్టి నారదుడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఇలాంటివి చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గర కూడా నారదుడు ఉంటాడు. ఈయన పని ఏంటంటే మున్లోకాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలడు, తిరుగుతూ ఉంటాడు. అలా అందరికీ ధర్మాన్ని జ్ఞానాన్ని ఇస్తాడు. నారద అంటే అర్థం, నారము అంటే జ్ఞానం, ద అంటే ఇచ్చేవాడు. నారదుడు అంటే జ్ఞాన ప్రదాత. ఆయనే వాల్మీకి జ్ఞానం ఇచ్చాడు, రామాయణం రాయించాడు, వ్యాసుడికి చెప్పాడు, భాగవతం రాయించాడు, అలాగే ప్రహ్లాదుడు ఇలాంటి వాళ్ళందరికీ దీక్ష ఇచ్చాడు. ఏది నారాయణ మంత్రం దీక్ష ఇచ్చాడు. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళేటట్టుగా వాళ్ళందరినీ ఉద్ధరించాడు. అందుకని ఆయన బ్రహ్మర్షి, అందరి గురువులకి గురువు ఆయన. ఇది తర్వాత ఏం చేశాడంటే బ్రహ్మ నలుగురిని కాదు ఏడుగురిని సృష్టించాడు. దాంట్లో ముగ్గురు పేర్లు తెలిసిన పేర్లు ఏంటంటే సనక, సనందన, సనత్ కుమార, సనస్సుజాతులు. ఈ నలుగురు ఉంటారు, సనకుడు, సనందనుడు, సనస్సుజాతుడు, సనత్ కుమారుడు. ఈ సనత్ కుమారుడు అనే నలుగురు కుమారులు మన దేహంలో కూడా ఉంటారు. మన దేహం అంటే ఈ దేహాన్ని ఆశ్రయించి మిగతా ఉంటాయి. కాబట్టి మనం దేహం అంటే అర్థం ఏం చెప్పుకోవాలంటే అన్నమయ కోశంలో అన్నమయ పురుషుడు, ప్రాణమయ కోశం ఒకటి ఉంటుంది ప్రాణమయ పురుషుడు, మనోమయ కోశం ఉంటుంది మనోమయ పురుషుడు, విజ్ఞానమయ కోశం ఉంటుంది విజ్ఞానమయ పురుషుడు, దాంట్లోనే ఆనందమయం కోసం ఆనందమయ పురుషుడు. ఈ మొత్తంలో మనోమయ కోశం తీసుకుంటే అక్కడ ఉంటారు ఈ సనక, సనందన, సనత్ కుమార్, సనస్సు జాతులు. అందుకని మన మనస్సుకి ఒక పేరు ఉంది. అది యాక్చువల్ పేరు ఏంటంటే ప్రజ్ఞ, మనస్సు కాదు. ఆ ప్రజ్ఞ ఆలోచిస్తున్నప్పుడు దాని పేరు మనస్సు. నిర్ణయం తీసుకుని ఎస్ ఇది చేద్దాం వాళ్ళ నుంచి అని నిర్ణయం తీసుకుంటే మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. మొదట ఏం ఆలోచించాం, మాస్టర్ చెప్పినట్టు బుక్స్ అన్నీ చెప్పుకోవాలి ఎలాగా అని ఆలోచించాం. అప్పుడు అందరం కూడా మనసులో ఉన్నాం. ఆ తర్వాత ఈ పుస్తకం ఈ టైం చెప్పుకోవాలి అనుకున్నాం. అప్పుడు మనం బుద్ధిలో ఉన్నాం. ఆ తర్వాత చిత్తంలో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం నేను చిత్తంలో ఉండి మాట్లాడుతున్నాను, కంట్లో ఉంచి చూస్తున్నాను, అలాగే మీరు వింటున్నారు. అంటే ఇంద్రియాల ద్వారా ఇదే ప్రజ్ఞ పనిచేస్తుంటే దాన్ని చిత్తం అంటారు. ఇంద్రియాలతో కలిసి పనిచేస్తుంది. తర్వాత అహంకారం అంటే నేను అంటాం. నేనే చేస్తున్నాను అనకుండా నేను చేస్తున్నాను, నా ద్వారా జరుగుతుంది, నేను గురువు గారు పనిచేస్తున్నాను ఇలా అనుకోవడం అహంకారం. ఈ నాలుగిటికి ఒక ఆయన సనకుడు, ఇంకొక ఆయన సనందనుడు, ఒక ఆయన సనత్కుమారుడు, ఇంకొక ఆయన సనస్సుజాతుడు. వీళ్ళు అధిపతులు. వీళ్ళు ఎప్పుడు మనస్సుకేమో సనకుడు, తర్వాత బుద్ధికేమో సనందనుడు, తర్వాత చిత్తానికి సనత్కుమారుడు, తర్వాత అహంకారానికి సనస్సుజాతుడు. వీళ్ళు నలుగురు వాటిని ప్రభావితం చేస్తారనమాట. వీటిని ఈ నాలుగు రకాలుగా పనిచేస్తున్న ప్రజ్ఞని ఒకే ప్రజ్ఞ అంటే ఒక పుష్పం ఉంది, దానికి నాలుగు రేకులు ఉన్నాయి. ఇప్పుడు మూలాధారం ఉంది, దానికి నాలుగు పెట్టాల్సి ఉంది, నాలుగు రేకులు ఉంటాయి. అలాగే మన ప్రజ్ఞ ఉంటే అది నాలుగు డైరెక్షన్స్లో పనిచేస్తుంటుంది. ఆ డైరెక్షన్స్లో పనిచేసేది మొత్తం మీద ఈ నలుగురు వాళ్ళ ప్రభావం చూపించి జ్ఞానాన్ని ఇస్తారు. అలా ఇచ్చేవాళ్ళ సనత్కుమారుల వారు ఈ శంబళలో ఉంటారు. ఆయన భగవత్ సంకల్పాన్ని స్వీకరించి మనందరికీ పంచిపెడతారు. ఆయనకే ఇంకో పేరు కుమారస్వామి. సుబ్రహ్మణ్య అష్టోత్రం లేదా నాగేంద్ర అష్టోత్రం ఇలాంటివి చేస్తున్నా కూడా సనత్కుమారుల వారితోటి మనకు అనుసంధానం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ భగవత్ సంకల్పాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలని చెప్పుకున్నాం, ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి, ఇంకేం చేసినా లాభం లేదు. ధర్మం అంటే ఏమిటో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఒకటి సత్యము, రెండు శౌచము, మూడు తపస్సు, నాలుగు దానము. ఈ నాలుగు చేయాలి. అవి చేస్తే ఏమవుతుందంటే మనకు ప్లాన్ ఏంటో తెలుస్తుంది, దాని పర్పస్ ఏంటో తెలుస్తుంది, అలాగే సంకల్పం ఏంటో తెలుస్తుంది. ఈ మూడు తెలియజేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓహో మనం ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమంలో పనిచేస్తున్నాం అనే ఒక ఉత్సాహం వస్తుంది మనకు. ఇప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు, ధర్మాన్ని స్థాపిస్తాము మేము, ఈ అధర్మాన్ని ఎలాగన్నా అణగదొక్కుతాము, కొన్ని జన్మల పాటు ఈ ధర్మం నిలబడి ఉండాలి భూమి మీద అనే ఒక ఒక దివ్యమైన ప్రణాళిక వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఎన్నో కష్టాలు అలాంటి అవమానాలు ఎవరు పడరు, అలాంటివన్నీ పడ్డారు వాళ్ళు. పడి చివరికి ధర్మాన్ని నిలబెట్టడానికి చావడానికి కూడా సిద్ధపడ్డారు. అది ధర్మం యొక్క గొప్పతనం. అది ఎందుకు వచ్చింది అంటే అలాంటి వాళ్ళకి ప్లాన్ ఏమిటో తెలియటం వల్ల. అలాగే గురువు గారికి ప్లాన్ ఒకటి తెలిసింది. ఏంటి, గురువుగారి జీవిత చరిత్రలో చెప్పుకుంటారు, ఈ భూమి మొత్తం పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది, మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఎంత అణుబాంబులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఏం చేయాలి వీళ్ళని అంటే అప్పుడు ఆయనకి ప్లాన్ ఏ వచ్చింది. మీరు గురువుగారి జీవిత చరిత్ర చదివి ఉంటే, ఎన్నోసార్లు చదువుకుంటారు అందరూ వింటున్న వాళ్ళు, దాంట్లో ఆయన చెప్తారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి అంటే, అప్పుడు నా గురువులు నాకు ఒక సాధన ఇచ్చారు, ఆ సాధన పేరేంటంటే పంచవీరభద్ర సాధన. ఈ పంచవీరభద్ర సాధన చేసి నేను ఈ దేహాన్ని ఐదు వ్యక్తులుగా పంచవీరభద్రులుగా వీళ్ళని లోకల్లో పనిచేయటానికి పంపిస్తాను. వాళ్ళు ఏం చేస్తారో చెప్పారు. ఏం చేస్తారంటే వీళ్ళు మంచి ఆలోచనలు అనే రత్నమణిమయ మాణిక్యాలని మనుషుల మనస్సుల్లో, మనుషుల హృదయాల్లో నాటుతారు, వదిలేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఏ రకంగా ఈ సృష్టి అంతా నాశనమైపోతుందని జ్యోతిష్యులు అందరూ చెప్తున్నారు, అదంతా కూడా మారిపోయి భూమి మీద స్వర్గ వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఎలాగ నేను సాధిస్తానంటే వాళ్ళ మనుషుల యొక్క మనసును మార్చడం వల్ల నేను ఇదంతా సాధిస్తాను. ఆ మనుషుల మనసును మార్చాలంటే గురువుగారి యొక్క గురువుగారు సర్వేశ్వరానంద గారు ఏమిచ్చారు, పంచవీరభద్ర సాధన ఇచ్చారు. పంచవీరభద్ర సాధన ఇచ్చినప్పుడే గురువుగారు అజ్ఞాతంలోకి వెళ్ళారు, సూక్ష్మీకరణ సాధన చేసుకున్నారు. ఆ సమయంలో కొందరు దర్శించారు కూడా గురువుగారు. అలాంటి అప్పుడు మేము కూడా వెళ్ళాం, నేను, ఎన్ఎల్ఎన్ మూర్తి మాస్టర్, రామసుబ్బయ్య, అప్పుడు బ్యాచ్ మొట్టమొదటి బ్యాచ్ వీళ్ళందరూ వెళ్ళాం. అదృష్టం కొద్దీ మా పిల్లలు కూడా చూశారు గురువుగారిని, మా సౌమ్య భాస్కర్ కూడా చూశారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే భగవత్ సంకల్పం తెలిసిన తర్వాత నిజంగా మనలో ఆ తపన ఉంటే చేతులు ముడిచి కూర్చోలేము. కష్టమో నష్టమో తిట్టుకుంటూనో తిమ్ముకుంటూనో చిచ్చి అది బాగాలేదు ఇది బాగాలేదు నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది పైకి ఇన్ని అన్నా లోపల అది మనల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ఒక దీపానికి పురుగు ఎలా ఆకర్షించబడుతుందో ఎగ్జాంపుల్ అంత బాగలేదు కానీ మనం ఆ ప్లాన్ యొక్క గొప్పతనాన్ని మనం ఈ జన్మలో కాదు ఎన్నో జన్మల నుంచి అదే పనిచేస్తున్నాం కాబట్టి దానికి ఆకర్షితులమే ఆటోమేటిక్గా పనిచేస్తాం మనం. అది ప్లాన్ అంటే. ఇంకొకటి ఏంటంటే ఇది నా పర్సనల్ వ్యూ చెప్తున్నా మీకు. ఇప్పుడు గురువుగారు ఏదన్నా పనిస్తే మేము కొత్తగా గురువుగారి కార్యక్రమాలు అవి తెలుసుకున్నప్పుడు యుగ నిర్మాణ యోజన ఇవి నేనేమనుకునేవాడంటే ఇది నా పని. పండిత శ్రీరామ శర్మ ఆచార్య, మాతా భగవతీదేవి శర్మ, లేదా శ్రీ దాదా గురుదేవులు శ్రీ సర్వేశ్వరానందజీ వీళ్ళ పని అని కాకుండా ఇది నా పని అని చెప్పి నేను ప్రతివారం యజ్ఞం చేయడం, గాయత్రి జపం చేయించడం, జపం చేసుకోవడం, తెలిసిన 10 మందికి చెప్పడం, ఇంక అదే పనిగా ఉండేవాడు. మా అమ్మాయి 2-3 నెలల చిన్నపిల్ల అయినా సరే దాన్ని భుజాన వేసుకుని సంచి ఒక భుజాన వేసుకుని ఇంటింటికి వెళ్ళి బాంబ్లెట్లు పంచిపెట్టాడు నేను మా అమ్మాయి ఇద్దరు కలిసి. అందరూ అడిగేవారు ఏంటి పిల్ల పిల్లనెత్తుకు వచ్చారేంటి మీరు ఇలా చేతిలో పచ్చ సంచి ఉంటే అప్పుడే తెలుగుదేశం పెట్టారు కొత్తగా, మీరు తెలుగుదేశం ప్రచారం కోసం వచ్చారా అని అడిగారు. ఇలా రకరకాలుగా అడిగేవారు, అన్నిటికీ ఒకటే ఆన్సర్, ఇలా మా గురువు గారు ఈ పని చేయడానికి మేము మీ అందరికి చెప్పడానికి వచ్చాం, ఇలా సైకిల్ వేసుకెళ్ళి అలా రకరకాలుగా చేసేవాళ్ళం. ఇదంతా ఏంటంటే ఈ పని నాది అని చెయ్యాలి మనం, ఆ ప్లాన్ తెలుసుకోవాలి, ఆ ప్లాన్ యొక్క గొప్పతనం అర్థం చేసుకోవాలి. తర్వాత రైట్ యాక్షన్ అనేది ఉండాలి. ఇవన్నీ ప్లాన్ తెలుసుకున్నా అంతా బాగుంది కానీ రైట్ యాక్షన్ లేకపోతే వేస్ట్. మళ్ళీ ఒక పని చేయబోయి ఒక పని చేయటం, లేదా ఒకటి చేయ ముందర చేయాల్సింది వెనకాల చేయటం, వెనకాల చేసింది మధ్యలో చేయటం, ఇది అస్తవ్యస్తంగా చేయకూడదు. పొద్దున్న ఇంకో చేయాలి, పొద్దున్న సంధ్యావనం చేయాలంటే పొద్దున్న చేయకుండా మధ్యాహ్నం ఎప్పుడో చేస్తే కుదరదు. అలాగే ఒక పర్టికులర్ టైంలో సూర్యకిరణాలు వస్తున్నప్పుడు యజ్ఞం చేయటం వల్ల ఈ ఫలితాలు ఉన్నాయి అని ఇచ్చినప్పుడు సరిగ్గా ఆ సూర్యకిరణాలు ఎప్పుడు వస్తున్నాయి అప్పుడే చూసుకుని యజ్ఞం చేయాలి. పరిశ్రమడు చేయకూడదు. గురువు గారు ఈ టైంలో చేయండి మీరు అందరూ గాయత్రి చెప్పమన్నారు, ఆ టైంలోనే చేయాలి, ఇంకో టైం పెట్టుకుంటే కుదరదు. అలాంటి టైమ్స్ మనకు కొన్ని ఫిక్స్డ్గా ఉన్నాయి సృష్టిలో. అవేంటంటే పౌర్ణిమ ఒకటి, అమావాస్య ఒకటి, శుద్ధ అష్టమి ఒకటి, బహుళ అష్టమి ఒకటి, అలాగే శుద్ధ చవితి ఒకటి, బహుళ చవితి ఒకటి. ఇలాగా ఇదివరకు పండగలు ఉన్నాయి కానీ ఇప్పుడు పండగలు మారిపోతాయి అని చెప్తారు. ఆ పండగలు రెండే ఉంటాయి నెలకి, ఒకటి పౌర్ణిమ, రెండు అమావాస్య. పౌర్ణిమ నాడు ధ్యానం చేస్తే మనకు గురువుతోటి అనుసంధానం సులభంగా అవుతుంది. కొత్త వాళ్ళకి ఆల్రెడీ పాత వాళ్ళకు ఉంటే ఇంకో గట్టి పడుతుంది. అలాగే అమావాస్య నాడు ధ్యానం చేసుకుంటే ఏమవుతుందంటే మన మనస్సు పనిచేయడం మానేసి మనం ఉంటాం. ఎప్పుడైతే మనస్సు ఆగిపోతుందో, మనస్సు ఆగిపోయిన చోట భగవంతుడు పనిచేస్తూ ఉంటాడు. భగవంతుడు ఎవరు? నువ్వే. మళ్ళీ ఎక్కడో లేడు భగవంతుడు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే అర్థం ఏంటంటే నువ్వు భగవంతుడు అని తెలుసుకో. భగవంతుడు ఎక్కడున్నాడంటే నీ హృదయంలోనే ఉన్నాడు. హృదయం ఎక్కడుందంటే తల నుంచి కాళ్ళ వరకు ఉన్న శరీరం ఎంత ఉందో అంత లోపల ఆకాశం ఉన్నది, అదే హృదయం. అంటే హృదయం అంటే ఈ చెస్ట్ దగ్గర ఒక గుండె ఉంటుంది అనే భావన అక్కర్లేదు. తల నుంచి అంటే ఈ నడినెత్తి నుంచి పాదాల వరకు ఉన్న దేహ భాగం మొత్తం ఎలాగైతే ఉందో ఆ మధ్యలో అవయవాలన్నీ తీసేసి ఊరికి ఎలాగ ఔటర్ లైన్స్ గీసేసేవంటికే ఎలా ఉంటుందో అలాగ హృదయం అనేది ఉంటుంది. దాంట్లో అంతటా ఉంటాడు భగవంతుడు మొత్తం తల నుంచి కాళ్ళ వరకు. అలాంటి స్థితి మనందరం తెలుసుకోవడానికి రైట్ యాక్షన్ ఉండాలి. ఏర్పడితే చేయకం. అందుకని మనం డైలీ రొటీన్లో ఏంటంటే ఇదిగో ఈ టైంకి ఇది చేయమన్నారు అది చేయాలి, ఈ టైంకి ఇది చేయమన్నారు అది చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఏం చూస్తుందండి? రైట్ యాక్షన్ చేస్తే అంటే మనకు కోరికల మీద జయం వస్తుంది. కోరికలు ఉన్నంతకాలం మనం సాధనలోకి ముందరకు వెళ్ళలేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, అదేంటంటే పడవ ఉంది కదా, దానికి ఏం చేశారు? లంగర్ వేశారు. మర్చిపోయి లంగరు తెడ్లు వేస్తున్నట్టు, అది ఎక్కడికి వెళ్తుంది? రాత్రి అంతా వేశారు. పొద్దున్నే చూసేసరికి అక్కడే ఉంది. ఎందుకంటే లంగర్ తీయడం మర్చిపోయారు. అలాగే మనం కోరికలు అనే లంగరు వేసి కనుక సాధనలు చేసేస్తూ ఉంటే సో జరిగిపోతుంది కానీ వాడు ఎక్కడికి వెళ్ళరు. గానుగద్ది ఎలా తిరుగుతుందో అక్కడే తిరుగుతుంది. అలాగా కామజయం కలగాలంటే దాని మీద మనకు అదుపు రావాలంటే రైట్ యాక్షన్ చేయాలి. అయిన తర్వాత ఈ రకంగా మనం శంబళ శక్తి లేదా భగవత్ సంకల్పం తెలుసుకునే ఈ వేళ టాపిక్లో కంక్లూడ్ చేస్తూ ఒక మూడు చెప్తాను. అవేంటంటే మనలోని దివ్యత్వం తెలుసుకోవాలి అంటేనే శంబళ తెలుస్తుంది. దీనికి ఏం చేయాలి? గురువు గారు ఏమి ఇచ్చారంటే వాట్ ఎమ్ఐ అని మొట్టమొదటి పుస్తకం గురువు గారిది. చిన్నగా ఉంటుంది, ఇంగ్లీష్లో, తెలుగులో, అలాగే హిందీలో ఉంది. వాట్ ఎమ్ఐ మాస్టారు ఆర్కే మాస్టర్ చెప్పారు ఈ మూడు చదవమని. అందుకని చెప్తున్నా మనలో దివ్యత్వం తెలుసుకోవాలంటే పుస్తకాలు మూడు చదవమన్నారు. అవి ఎందుకు చదవమన్నారు చెప్తున్నాను నేను. వాట్ ఎమ్ఐ చదవమన్నారు, ఇంకోటి గహన కర్మణో గతి చదవమన్నారు, ఇంకోటి మరణోత్తర జీవితం చదవమన్నారు. వాట్ ఎమ్ఐ చదివితే మనలో దివ్యత్వం ఏంటో తెలుస్తుంది. గహన కర్మణో గతి చదివితే సరి అయిన కర్మ, రైట్ యాక్షన్ అంటే ఏమిటో, ఎలాగో ఎలా చేయాలో తెలుస్తుంది. మరణోత్తర జీవితం చదివితే మృత్యుంజయత్వం తెలుస్తుంది. అంటే మన సంకల్పం భగవత్ సంకల్పంతో ఒకటవటం ఎలాగా, ఏం చేస్తే అవుతుంది, ఈ విషయాలు తెలుస్తాయి. ఈ రకంగా ఈరోజు మనం మాస్టర్ కోరుకున్న మూడు పుస్తకాలలో ఉన్న ముఖ్య విషయాలు ఏంటో చర్చించుకున్నాం. అదంతా కూడా శంబళ శక్తిని గ్రహించడానికి మనం రైట్ యాక్షన్ గ్రహించిన తర్వాత రైట్ యాక్షన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, తర్వాత మృత్యుంజయత్వాన్ని సాధించడానికి ఇవి శంబళ, ద మౌంట్ శంబళ గ్లోబల్ పవర్ సెంటర్ అని ఇచ్చిన దానికి ఆయన ఏం కోరుకున్నారో చివరిలో విశ్వనాథన్ గారికి చెప్పారు. ఈ మూడు పుస్తకాలు చదవమని చెప్పండి అందరికీ. ఆ మూడు పుస్తకాల యొక్క ఇంపార్టెన్స్, అది ఈసోట్రిక్ ఆస్ట్రాలజీకి కనెక్షన్ ఎలాగా, అది ఇవాళ చెప్పుకున్నాం. ఇది ఇవాళకి ఈ క్లాసు సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహిం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్య లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.